కానీ వాడు పండితుడు ఎవడో కాదో తేల్చవలసింది ఎవరు? వాడా? ప్రపంచం చెప్పాలి. ప్రపంచంలో కొన్ని వేల మంది పండితులున్నారు, అప్పా మహానుభావుడైన అని వినగానే గ్రహించగలగాలి. అలా ఇతరులు పొగిడితే పండితులు, కానీ కాదు నేనే పండితుణ్ణి నాకే తెలుసు అని అనుకుంటే వాడు పండితుడు ఎలా అవుతాడు? అలా తనను తానే మాత్రమే పండితుడు అనుకునేవాడు, వాళ్ళు నరకానికి పోతారు. ఇంకా చాలామంది ఉన్నారు, ఏతే చాంజేచ బహవహ అని చెప్పాడు. అంటే ఇందులో చెప్పడానికి వీలు కానీ వాళ్ళు చాలామంది ఉంటారు, అన్నీ ఎక్కడ చెబుతాడండి? అన్నీ చూస్తారా? చూసి చెప్పగలరా? అన్నీ చెప్పలేము. రాజ్యాంగంలో కొన్ని చెబుతాం, కొన్ని మన సూక్ష్మంతో వెళ్ళాలి. అన్నీ చెప్పలేం కదా. ఇవి కాక ఇంకా చాలా పాపాలు ఉన్నాయి. అలాంటి పాపాత్ములు, ధర్మశూన్యులు, రాత్రి పగలు అనే తేడా లేకుండా దుఃఖం పొందుతూ యమధర్మరాజు దగ్గరికి వెడతారు. యమదూతలు కొడుతూ ఉంటే ఈ పాపాత్ములు వైతరణి నదిలో పడిపోయి కొట్టుమిట్టాడుతారు. గనుక ఆ పాపాత్ముల గురించి చెబుతున్నాను విను. మాతరం ఏవమనంతే ఏవమానంతే పితరం గురుమేవచ. తల్లిని అవమానిస్తారా ఎవరైనా? అంటే అవమానించే వాళ్ళు ఉంటారు పాపం. అలా తన తల్లిని తిట్టేవాళ్ళు, తండ్రిని తిట్టేవాళ్ళు, పితరం అంటే తండ్రిని, గురువేవచ గురువా నీ దగ్గరకు వచ్చాను రా దిక్కుమాల గురువా అని తిట్టేవాళ్ళు. ఆచార్యం ఆచార్యుణ్ణి, ఆచార్యం ఆచార్యుడు అంటే ఎవరో చెప్పమంటారా? ఎవరు ఎలా నడుచుకుంటే మంచిదో, ఏం చేస్తే మంచిదో చెప్పేవాడిని ఆచార్యుడు అన్నారు. ఆచార్యుడు అంటే ధర్మ మార్గమును బోధించి ఈ మార్గంలో నడుచుకొని చెప్పేవాడు. ఆయన ఆచరించి చూపించినవాడు అని అర్థం అన్నమాట. నేను శ్రీచక్రార్తిని చేశాను, అది బాగుంటే మీకు చెప్పాలి, అలా ఆచరించి చెప్పేవాడు. పురాణములు చదివి ఆనందించి ఇతరులకు చెప్పేవాళ్ళు అందరూ కూడా ఆచార్యులు. మీరు కూడా ఆచార్యులు అవ్వచ్చు. ఎలాగ చెప్పమంటారా? మీరు కాశీ వెళ్ళారు, ఇంకో చోటకి వెళ్ళారు, అక్కడ ఏం చేస్తే సుఖమో మీకు తెలిసింది కదా, ఆ చేసిన సుఖం ఇతరులకు చెబితే ఆచార్యులు. ఇక్కడ పురాణం విన్నారు, ఇది ఇతరులకు బోధిస్తే మీరు ఆచార్యులు. గురువులు మాత్రం అవ్వలేరు అప్పుడే, అది కొంత టైం పడుతుంది. ఇలాంటి ఆచార్యుల్ని తిరస్కరించేవాళ్ళు ఈ వైతరణి నదిలో తోసేస్తాట. ఎవరు? ధర్మరాజు గారు, యమధర్మరాజు గారు. పతివ్రత అయిన సాధుశీల అయిన స్త్రీని తిట్టేవాళ్ళు, భార్యని కోపంతో మెడబట్టి ఇంట్లోంచి గెంటేవాళ్ళు. పెళ్ళాన్ని పెళ్ళయ్య గెంటేసేవాళ్ళు ఉంటారు, పెళ్ళయ్య కూడా అస్తమాటు పెళ్ళాన్ని రోజు తిట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళు వైతరణి నదిలో పడతారు. సతాంగణ సహస్రేషు దోషానారోపయంతి తేషు అవజ్ఞాంచ కుర్వంతి వైతరణ్యాం పతంతి తే. ఎవరు సత్పురుషులలోని మంచి గుణములు విడిచిపెట్టి చెడ్డ లక్షణములు మాత్రమే వెతుకుతారో, సత్పురుషుల్ని ఆక్షేపిస్తారో, అలాంటి వాళ్ళంతా వైతరణి నదిలో పడతారు. బ్రాహ్మణాయ ప్రతిశ్రుత్య యదార్థం నదదాతియ ఆహూయ నాస్తి యో బ్రూయాత్ తయోగవాసశ్చ సంతతిం. బ్రాహ్మడికి ఏదైనా ఇస్తానని అంటే మాట అంటే ఇచ్చేయాలట, నీకు ఆలస్యం చేయకూడదట. అయ్యా రేపు పొద్దున మీకు 1000 రూపాయలు ఇస్తానండి అని చెప్పి మర్నాడు ఇవ్వడం ఎగ్గొట్టేసినా, 1000 ఇస్తానండి 100 ఇచ్చినా, అలాంటి ఇతర మార్గులు. అసలు ఇంటికి వచ్చిన వాడిని ఏమీ ఇవ్వకుండా గెంటేసిన వాడు. తెలుసో తెలియకో గురువులు అప్పుడప్పుడు ఇంటికి వస్తారుగా, వస్తే తృణమో పణమో ఇవ్వాలట, ఇవ్వకుండా పంపకూడదట. ఇక అతిథిని అగౌరవపరిచేవారు. వీరంతా వైతరణి నదిలో పుచ్చుకుంటూ ఆ మలమూత్రాలు నానా నరకాలు పొందుతారు. ఇక ఇచ్చిందాన్ని వెనక్కి తీసుకున్నవాడు, ఇచ్చాక ఇంక వెనక్కి తీసుకోకూడదు. ఇచ్చినది వెనక్కి తీసుకోవడం అంటే కక్కిన కూటికి ఆశపడటం. కక్కేసిన తర్వాత దాన్ని మళ్ళీ తింటారా మీరు? చూడండి ఎవరన్నా, అవి దరిద్ర పక్షులు తినాలి, పిత్తిరి పక్షులు. దానం ఇచ్చి లాక్కునేవాడు ఉన్నారు పాపాత్ములు. ఇంకొకటి చెప్పాడండి, దానం ఇచ్చి లాక్కోవడం ఒక ఎత్తు అయితే ఇచ్చేసాక అనవసరంగా ఇచ్చేసాను అని ఏడవకూడదు. పాపం 10 రూపాయలు అనుకుని 1000 రూపాయలు చేతిలో పెట్టాడు ఒక ఆయన పొరపాటున. ఇప్పుడు ఈ మధ్యన 1000 నోటు 10 నోటు వెనకను చూస్తే తెలియట్లా. ఇచ్చేసాక బయటికి వెళ్ళి 1000 నోటు ఇచ్చేసానని గురుగారు నా గుండె ఆగిపోతుంది, బాబోయే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, పదిద్దాం అనుకున్నానని పశ్చాత్తాపంతో ఆ 1000 లాగేసుకుని 10 కూడా ఇవ్వకుండా పోయేవాడు ఉంటాడే అలాంటి. ఇచ్చాక పశ్చాత్తాప పడకండి, వెళ్ళిపోయింది అంతే. ఇచ్చేటప్పుడే చూసుకోండి, ఇచ్చేటప్పుడే గబుక్కుని మనం 10 ఇస్తాం లేదా 100 సార్లు టిక్ 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 అని కొట్టుకుని చూసుకోవాలి. తర్వాత బాధపడితే లాభం ఏముంది? ఇంక వెనక్కి రాదు, అది వెనక్కి ఇమ్మన్నా ఇవ్వకూడదు. నేను మంచివాడిని ఇచ్చేది అఫ్కోర్స్ ఇలా రహస్యంగా చేతిలో పెట్టి తీరా 2 రూపాయలు వెళ్ళా గురువుగారు అయ్యి బాబోయ్ 1 రూపాయి పెళ్ళిద్దాం అనుకుని 2 చేతిలో పెట్టేసి అని బాధపడకూడదు. అలా బాధపడినటువంటి వాళ్ళు నరకానికి కడతారని చెప్పారు. అందుకని దానం దత్త అనుతాపక, ఇచ్చి బాధపడేవాడు అనమాట. ఇచ్చి తీసుకున్నవాడు, ఇచ్చి బాధపడేవాడు. ఇతరుల యొక్క ఉద్యోగాలని పాడు చేసేవాడు. ఇంకోటి ఏమిటి తెలుసా? దానే దత్తేరే వారక, అంటే ఇస్తూ ఉంటే అరే ఎందుకురా వాడికి 1000 అనవసరం రా బాబు, నా మాట రాయి 500 అని ఇస్తున్నవాడిని చెరగొట్టేవాడు అనమాట. వీళ్ళు కూడా 2 చెప్పులు ఎందుకమ్మా ఇవ్వడం, 1 చెప్పిస్తే చాలని చెబుతారు కొందరు. ఇంతకీ 1 చెప్పిస్తే ఉపయోగం ఏంటి? షాప్లో ఒకటి ఉంటే లాభం ఏమిటి? ఇచ్చేవాడిని వెనక్కి లాగేవాడు కూడా నరకానికి పోతాడట. యజ్ఞ విధ్వంసకశ్చైవ కథాభంగకరశ్చయ్యక, ఈ శ్లోకం రాసుకోవాలి. క్షేత్ర సీమాహరశ్చైవ యశ్చ గోచరకర్షక, యజ్ఞములు పాడు చేసేవాళ్ళు కథాభంగకరశ్చయ, ఉపన్యాసం జరుగుతూ ఉంటే మాట్లాడేవాళ్ళు. ఇలా ఉపన్యాసం జరుగుతూ ఉంటే మాట్లాడే ఉపన్యాసాన్ని పాడు చేయకూడదు. వీళ్ళంతా గ్యారంటీగా యమధర్మరాజు గారికి చీప్ గెస్ట్, చీఫ్ గెస్ట్ కూడా కాదు చీఫ్ గెస్ట్. కాబట్టి ఏం చేయాలి? యజ్ఞం పాడు చేయాలా? పాడు చేయకూడదు. కథ జరుగుతుంటే మధ్యలో మాట్లాడాలా? చెప్పరే మాట్లాడకూడదు. అయ్యా ఎన్నో శ్లోకం ఇది? 19వ శ్లోకం 4వ అధ్యాయం ఎన్నో శ్లోకం రాసుకోండి. యజ్ఞ విధ్వంసకశ్చైవ కథాభంగకరశ్చయ, కథాభంగం చేసేవాడు, ఆ పురాణ కథలకు ఆటంకం కలగజేసేవాళ్ళు, యజ్ఞం పాడు చేసేవాళ్ళు, క్షేత్ర సీమాహరశ్చైవ, పొలాల్లో సరిహద్దులు కొంచెం అటు జరిపి లాగేసుకునేవాళ్ళు, ఇళ్ల ప్లాట్లో కూడా 1 గజమో 2 గజాలో కలుపుకునేవాళ్ళు సరిహద్దు గంటేసి వాళ్ళు, ఆవుల పొలాలు ఆవులు మేయడానికి వదిలిపెడితే వాటిని తరిమేసి ఆవులు ఆక్కునేవాళ్ళు, ఆవులు వేసే వాటిలో వ్యవసాయం చేసేవాళ్ళు, జెండాలు పాతేసి ఇతరుల భూములు ఆక్రమించేవాళ్ళు. పాపం జెండాలు పాతున్నారు ఈ మధ్యన, వాళ్ళంతా కూడా యమధర్మరాజు గారి యొక్క అతిథులు. సుమా బ్రాహ్మణో రస విక్రేత యది సాదృశలీపతి, అన్నం అమ్మేవాడు బ్రాహ్మణోత్తముడి యొక్క అన్నం నోటి దగ్గర కూడెత్తుపోయేవాళ్ళు. తర్వాత రజస్సుల కాని స్త్రీని మానభంగం చేసినవాడు, అతి భయంకరమైన వేశ్య స్త్రీతో సమాగమం చేసినవాడు, ఎప్పుడూ జీవితంలో వివాహం చేసుకోకుండా ఉన్నవాడు, సన్యాసం పుచ్చుకోకుండా వివాహం చేసుకోవాలంటే వాడు బ్రహ్మచారి దీక్ష తీసుకోవాలి నియమం, అలా లేకుండా పెళ్లి చేసుకునేవాడు. ఆ తర్వాత తాను భక్షణ చేయడం కోసం జంతువుని చంపేవాడు, యజ్ఞంలో బలిస్తే అది బలి కాదని పూర్వ నియమం, అది కలియుగంలో అది కూడా లేదు, అనవసరంగా జంతువుని చంపి తినేవాడు. వీళ్ళంతా కూడా వైతరణీ నదిలో పడతారు. వేద బ్రాహ్మణ కర్మలు విడిచిపెట్టిన వాళ్ళు, మాంసం భుజించినవాడు, కళ్ళు త్రాగిన వాడు, స్వేచ్ఛగా సంచరించేవాడు, వేదశాస్త్రాలు చదువుక విడిచిపెట్టినవాడు, వీళ్ళంతా వైతరణీ నదిలో పడతాడు. ఇంకా ఎవరెవరు నరకానికి పడతారో అవన్నీ కూడా చక్కని కథాక్రమాలు ఉన్నాయి. అవన్నీ మీకు ఎందుకు వినిపిస్తున్నాము? మళ్ళీ మళ్ళీ బాగా చెబుతున్నాము. ఎందుకు వినిపిస్తున్నామా? ఇది విన్నవాడు, చెప్పినవాడు, చెప్పించినవాడు వీళ్ళందరూ కూడా నరకమునకు వెళ్ళరు గనక మీకు నరకం తొలగించడానికి ప్రత్యేకంగా అన్ని శ్లోకాల సారాంశం విడిచిపెట్టకుండా చెబుతున్నాం, మళ్ళీ విందాం. అంతవరకు స్వస్తి.
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఘరీ దరిద్రాణాం చింతామణిగుణనిగా జన్మజలధో నిమగ్నానాం దోష్ట్రామురరిపువరా.
ఎవరెవరు నరకానికి పెడతారో ఆ లిస్ట్ అంతా మనకి చెప్పుకొచ్చాడు. అన్నిటిలోకి పాపాల్లో ఒక 21 పాపాలు చాలా తీవ్రకరమైన పాపాలు. పాపాల్లో కూడా కొన్ని కొంచెం ఎక్కువ తీవ్రంగా ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ చెప్పిన పాపాలన్నీ అందరూ అనుభవించేస్తే అసలు ఈ సృష్టిలో బతకలేము. భగవంతుడి అనుగ్రహం ఏంటంటే ఈ సద్గోష్ఠి వల్లైతేనేం, శ్రవణం వల్లైతేనేం, ప్రదక్షిణల వల్లైతేనేం, పూజల వల్ల, ప్రసాదాల వల్ల, వీటి వల్ల కొన్ని పోతున్నాయి. కొన్ని పాపాలు ప్రాయశ్చిత్తం అవుతాయి, కానీ కొన్ని మాత్రం తీవ్ర పాపాలు ఉంటాయి, వాటికి అంత తేలిక కాదు ప్రాయశ్చిత్తం అన్నారు. అందులో తీవ్రమైన పాపాలంటే ఏమిటి? అవి ఇప్పుడు చెప్పుకుందాం మనం. కృష్ణా గౌర్య దినోదత్తాన్ ఓర్ధ్వదేహ క్రియాకృతాక తస్యాం భుక్త్వా మహద్దుఃఖం యాంతి వృక్షం తతోద్భవం. ఎప్పుడైనా వైతరణీ నదిలో పడి అక్కడ నుంచి నరకంలో శాల్మలి వృక్షం దగ్గరికి వెళ్ళే పాపాలు కొన్ని ఉన్నాయి. శాల్మలి వృక్షము అంటే బూరుగు చెట్టు. ఆ బూరుగు చెట్టు కాయలు ఉంటాయి, ఆ కాయలు తగిలితే లేక బురుగు చెట్టు ప్రత్యేకమైన ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళు తగిలిన ఓ తీవ్రమైన వేదన వస్తుంది. అవి ఎవరు ఎవరు పెడతారో చెప్పారు. చచ్చిన వాడికి పరలోక క్రియలు చెయ్యాలి, దాన్ని ఉత్తర క్రియలు అంటాం. తగలబెట్టడము లేక పాతి పెట్టడము, తిలోదకాలు ఇవ్వడము, కనీసం ఈ బ్రాహ్మడి పేరు చెప్పి భోక్తలకు భోజనం పెట్టలేకపోయినా స్వయం పాకమైన ఇవ్వడం, గోదానం, ఇవన్నీ పరక్రియలు, ఓర్ధక్రియలు అంటారు. కొద్దిగా తగ్గిద్దాం, అది సౌండ్ లేకుండా. ఇదిగో అలా పరలోక క్రియలు లేవని చెప్పిన వాళ్ళు అంటే నాస్తికవాదులు. ఆ తచ్చాక వాడు మొహం వాడు నరకానికి వెడతాడని నమ్మకం ఏంటి, యముడు ఎక్కడున్నాడని. అంటే ఈ దౌర్భాగ్యుడే యముడు, బతుకున్న రోజుల్లో వీడే యముళ్ళ ఏడిపించాడు జనాన్ని, అందుకని వీడికి వేరే యముడి మీద నమ్మకంలా. అలాంటి పాపాత్ములందరికీ ముందు వైతరణిలో కొద్ది రోజులు బుడుంగు బుడుంగును ముంచుతారట. ఎలా ముంచుతారు? ఆ కాళ్ళు పుచ్చుకుని తలకిందులుగా ముంచుతారు. ఆ వైతరణి నదిలో ఉన్న చీము, నెత్తురు మొదలైనవి బాగా తాగి తాగి ఉన్నాక అప్పుడు ఈ శాల్మలి వృక్షములు అంటే బూరుగు చెట్ల మీద పారేసి ఉతుకుతారు. ఆ బూరుగు చెట్లకి అన్ని ఇంతంత ఇనప ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు పటక్క పటక్కను వెయ్యర దెబ్బ దరు వెయ్యర దెబ్బ అని కొడుతుంటే గుచ్చుకుపోయి గిలగిలా కొట్టుకుంటాడు. ఇంకా ఎవరెవరు మహాపాపాలు? పరలోక క్రియలు చేయని వాడు ఒకడు, కోట సాక్ష్య ప్రదాతార్హ. బాగానే వినపడుతుందా వైకి ఇప్పుడు క్లియర్గా? అబద్ధపు సాక్ష్యం చెప్పేవాడు. అసలు కలియుగంలో ఉన్నదే వాళ్ళు సగం మంది ప్లేడర్లు, వాళ్ళకి గాల్ ప్లేడర్లు అవే, అన్ని అబద్ధం సాక్ష్యాలే చెప్పించి బతుకుతున్నారు. ఇలా తప్పుడు సాక్ష్యములతో బతికేవాళ్ళు. వేదములు ఇవి వద్దు అని చెప్పేసేటు కొన్ని పనుల్ని. అలాంటి దుర్మార్గులు కూటధర్మ పరాయణ, వాళ్ళని కూటధర్మ పరాయణులు. కూటధర్మము అంటే వేదములలో, పురాణములలో, స్మృతులలో చెప్పబడనివి. అలాంటి పనులే ఎక్కువ చేస్తాం మనం. ఏది వద్దు అంటే అవే చేస్తాం. మనకి పాతకాలం కథలు కూడా ఉంటే గుర్తుందా, ఈ మాంత్రికులు రాక్షసుల కథల్లో కీలుగుర్రం ఉందనుకోండి, హీరో గారిని ఆ గదిలోకి మాత్రం వెళ్ళకు రాయన అంటే ఆ గదిలోకి వెళ్తాడు. వేదం ఏది వద్దంటే మానవుడు అదే చేస్తాడు. వీడి బలహీనత అది. అదిగో అటువంటి వాళ్ళు చెలేన ఆర్జన సంసక్త. చలము అంటే కపటత్వం లేక మోసం. మోసముతో సంపాదించడం, అన్ని అబద్ధాలాడి అన్ని పాప పనులతో సంపాదించడం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక మోసంతో, హైదరాబాద్లో ఆటో ఎక్కాం మీటర్ మోసం, 10 రూపాయల వస్తువు 100 రూపాయలు చెప్తాడు. రామకోట్లో శివాలయం ఎక్కడ, పాత శివాలయం అని అడిగితే వేరొచ్చేవాడు ఎక్కించి మీటర్ వేసి నిజానికి రామకోట్ల నుంచి ఇక్కడికి నడిచి వచ్చేయచ్చు. వాడు ఏం చేస్తాడు, అటు సీతారాం భర్తీయ కళ్యాణ మండపం నుంచి టెలిఫోన్ ఎక్స్చేంజ్ తిప్పి మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్ళీ వసంతమోహన్ తీసుకొచ్చి ఇదిగో 25 రూపాయలు బిల్లు అంటాడు అనమాట. అలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 2 అడుగులు అయితే వాడు తిప్పి 25 రూపాయలు పట్టు వస్తాడు. ఇవి మోసం డబ్బులు కాకపోతే ఏమవుతాయి మరి? కుళ్ళిపోయిన అరటి పళ్ళు ఉంటే అబ్బా ఏం తాజా పళ్ళు అండి అని వాటిని తాజా పళ్ళు, లోపలే ఉండవు అసలు పళ్ళే ఉండవు, ఇలా మోసం చేసి ఇవన్నీ చలము. ఏదో 1-2 చెబుతాం కానీ అన్నీ ఎక్కడ చెప్పగలుగుతాం మనం? అసలు కలియుగం అంటేనే కలుషాలకు నిలయం అన్నారు. అన్నీ మోసాలే, అన్నీ కుట్రలే, అన్నీ కుతంత్రాలే. అలా సంపాదించే దుర్మార్గులు కూడా నరకానికి పోతారు. చౌర్య వృత్యాచ జీవిన. చౌర్యం అంటే నేను చెప్పక్కర్లేదుగా, దొంగతనాలు తక్క అలా చక్క పక్కవాడి జేబులో తీయట్టడం, పట్టుకుపోవడం, చెప్పులు పట్టుకుపోవడం, పళ్ళు పట్టుకుపోవడం. ఈ మధ్యన అన్నిటికంటే ఒక తమాషా చెబుతా. మా పీఠానికి వచ్చాడు ఒక ఆయన, ఎవడొచ్చాడో తెలియదు కానీ, మా ఎల్ఐసి కృష్ణకి నా పుట్టినరోజు కదా అని మంచి ప్యాంటు షర్టు పెట్టి కుట్టించుకున్నాను. పాపం గురుభక్తితో ఎన్నో పనులు చేస్తాడని అయ్యి బాబోయ్ ఆనందం తట్టుకోలేక వాడు ఆ బట్టలు పక్కన పెట్టి దండం పెట్టేసరికి ఆ దండం పెట్టి లేస్తే పక్కన బట్టలు మరి వీడు దుంపదగి ఎంత టెక్నిక్గా దొంగతనం చేసేటట్టు వాడు. అసలు చాలా మందికి అనుభవం ఆ రోజు వచ్చిన వాళ్ళకి, ఆ చూసిన వాళ్ళు ఎవరినో తీయత్తండి బాబు. అదిగో వీళ్ళంతా ఇదంతా చేసి ఎన్ని నిమిషాలు తెలుసా? 2 మినిట్స్. ఒక చిన్న కథ చెప్పాలి ఇక్కడ. దొంగలు ఎప్పుడు అల్లుళ్ళు కూడా దొంగలే రావాలని కోరుకుంటారులేండి, లేకపోతే కష్టం. ముష్టివాడికి కూడా ముష్టిల్లుడితే లాభం ఎక్కువ, ఎందుకంటే వాడికేమో పవర్ పెట్ట, ఇంకోటి గారారు పెట్ట, అందరూ తలకో పెట్టకి పెడితే సుఖం కదా. ఏ ప్రొఫెషన్లో ఉన్నవాడు ఆ ప్రొఫెషన్లో ఉన్న అల్లుడు కావాలని కోరుకుంటారు సాధారణంగా. నేను చెప్పేది, ఓ దొంగాడు వాడికి ఒకే ఒక కూతురు, మంచి టెక్నిక్ కలిగిన దొంగాడు వీడు. వీడికి తన కుమార్తెని ఓ మంచి దొంగాడికి, నాకంటే బాగా గొప్ప దొంగాడికి, ప్రొఫెషనల్ థీఫ్కి ఇచ్చి పెళ్లి చేయాలనిపించింది. మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నాను, నన్ను మించిన దొంగ దొరికితే వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను హో అని చాటించాడు వాడు. అప్పట్లో అలా బహిరంగంగా చాటించేవారు, పేపర్లలో ప్రకటన ఇచ్చేసేవారు. ఒక కుర్రగాడు వచ్చాడు, వాడొచ్చి మావయ్య నిన్ను మించిన దొంగని అన్నాడు. వీడు 4-5 దొంగతనాల్లో పరీక్షలు పెట్టాడు, వాడు ఆ పరీక్షలు నెగ్గాడు. గురువుగారు చెప్పులంటే ఈజీగా పట్టుకెళ్ళడం తేలిక, కానీ మరి పార్థసారథి గారి జేబు నుంచి పెన్ను ఎత్తికెళ్ళడం కొంచెం కష్టమే. ఇంకేదంటే ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ అని చేత ఆయనకి తెలియకుండా ఆయన పెన్ను పంపొద్దున మా ఇంట్లో తీసేయలేండి, అందుకని చెబుతున్నాను. అంటే ఆయన కనీసం ఆయన పెన్ను తీసేసుకున్నారు, పక్కవాడి దగ్గర వదిలేరని కూడా తెలియట్లేదు. వాడు బాబు పెన్ను పట్టుకుపోయాడు, నా చెప్పులు ఆయన పెన్ను ఇలాంటివి పట్టుకుపోతున్నాడు. వాడు నాలుగైదు దొంగతనాల్లో మామగారిని మెప్పించాడు. ఇప్పుడు మామగారు ఆఖరికి అన్నాడు, అక్కడ తాడి చెట్టు ఉంది, ఆ తాడి చెట్టు మీద ఒక కాకి గూడు కట్టి గుడ్లు పెట్టింది, ఆ గుడ్లు పొదుగుతుంది, కాకి పొదుగుతున్నప్పుడు కాకి తెలియకుండా కాకి కింద నుంచి పొదిగేటప్పుడు పైన పడుకుంటుంది కదా, దానికి తెలియకుండా గుడ్లు పట్టుకురాగలిగితే, ఎందుకంటే కాకులు పొడిచేస్తాయి రానివ్వవు, ఒకవేళ అవి పొడవకుండా వాటిని మనం చంపేసి తరివేసిన పాపం అది అన్యాయం, తెలియకుండా అది పొదుగుతూ ఉండగా గుడ్లు తేవాలి. అలా తెస్తే ఈ నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి ఏలూరులో నాలుగు స్ట్రీట్లు నీకు రాసేస్తాను, రాత్రి 12 to 1 దొంగతనానికి ఆ హక్కు నీదే, ఇక నేను అక్కడికి రాను, నీ కట్నంగా ఇచ్చి నా కూతురిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఓకే మామ అన్నాడు. వీడు తాడి చెట్టు ఎక్కేశాడు, ఎక్కేసి ఆ కాకి తెలియకుండా గుడ్లు జేబులో వేసుకుని కిందకి దిగి వచ్చాడు. మామయ్యో పెళ్లికి ముహూర్తం పెట్టచ్చు, ఇదిగో చూసుకో అని జేబులో చెయ్యట్టి ఆ గుడ్లు ఇవ్వబోయాడు మామగారికి. చూస్తే జేబులో ఒక్క గుడ్డు లేదు. అదేమిటి మామయ్య, నేను ఆ కాకి దగ్గర గుడ్లు లాగానంటే, గాడిది గుడ్డు కాదు, నీ వెనకే చెట్టు ఎక్కి నీ జేబులో గుడ్లు నేను కొట్టేశాను, ఇదిగో అన్నట్టువాడు. ఒరే గుడ్లు కొట్టేయడమే కాదు, ఈ గుడ్డు మన దగ్గర నుంచి ఇంకో చంటి గుడ్డు గాడు ఎవడో ఎత్తుకుపోకుండా చూసుకోవాలరా, అది దొంగతనంలో టెక్నిక్ అన్నాడు వాడు. మామగారికి సలాం అలైకుం, మామయ్య నిన్ను కొట్టిన దొంగలేడు అన్నట్ట. ఆ మామ అల్లుళ్ళు కలిసి ఇప్పటికి కూడా దేశానికి ఒలగొడుతూనే ఉన్నారు. ఒక ఏడాది ఏమో వాళ్ళు ఒక పార్టీని సపోర్ట్ చేస్తారు, ఆ ఎలక్షన్ అయిపోయాక నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో పార్టీని సపోర్ట్ చేస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని పడగొట్టి రెండో పార్టీని సపోర్ట్ చేస్తారు ఆ మామ అల్లుడు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే మకం పెట్టారు. అదిగో అలాంటి దొంగలు ఉంటారు, భయంకరమైన దొంగలు. అలాంటి వాళ్ళట ఇదిగో వాళ్ళంతా ఇప్పుడు చెప్పబోయే నరకాలు పొందుతారట. ముందు చెబుతాడనమాట ఆ నరకాలు ఏమిటో. ఇంకా ఎవరెవరు ఆయా నరకాల చెప్పబోయే నరకాల్లోకి వెడతారో లిస్ట్ ఇచ్చారు. చేతి వృక్షం వ్రతం తీర్థం పరిత్యజ్య విధవాశీలనాశక. చెట్లని పడగొట్టేవాళ్ళు పువ్వులతో పళ్ళతో ఉన్న చెట్లు పడగొడితే, లేదా తోటలు మొత్తం నరికేసిన బాగా పెద్దవైపోయిన పొడుగైన చెట్లు ఇళ్ల కోసం నరకవలసి వచ్చినా వాళ్ళంతా నరకానికి పోతారు. రాబోయే చెప్పబోయే కొన్ని నరకాలు ఉన్నాయి, అందులో పడతారు. తీర్థయాత్రలకి వెళ్లే వాళ్ళని చూసి ఆక్షేపించి వీడికి పని లేదండి, లేకపోతే వీడు రిటైర్ అయిపోయాడండి, వీడు ఇలాంటి ఎప్పుడు చూసినా తీర్థయాత్రలకు తిరుగుతాడు, తీర్థయాత్రలకి వెళ్లే వాళ్ళని ఆక్షేపించే వాళ్ళు ఉంటారే, వాళ్ళు కూడా ఆ చెప్పబోయే నరకానికి పోతారు. అసలు తీర్థయాత్రలు చెయ్యకపోవడం దోషం, చేసేవాడిని తిట్టడం, చేసేవాడిని వెళ్ళదండం, ఆక్షేపించేవాడు కూడా నరకానికి పోతారట. అదొకటి పేరు మర్చిపోయిన వాళ్ళంతా అమర్నాథ్ యాత్రకి వెళ్ళారు. చాలా కష్టపడే రోజుల్లో అమర్నాథ్ యాత్రకి వెళ్ళారట ఆవిడ, హాయిగా ఇంట్లో కూర్చోక అని అలాంటి వాళ్ళు ఎవరన్నా తిప్పారనుకోండి, ఆవిడ పేరు ఏమిటి మర్చిపోయాను, ఏమండి అమర్నాథ్ యాత్ర మీరు కష్టపడి నడిచి కూడా వెళ్ళారు, బల్లి గారు, అలాంటి వల్లి గారు లాంటి వాళ్ళు ఏదో దైవానుగ్రహం వల్ల అమర్నాథ్ యాత్ర ఏకాదశియో పెడితే ఆవిడకంటే ఇంట్లో సాగుతుంది కాబట్టి వెళ్ళారు అని తెప్పామనుకోండి, ఆ తెప్పిన వాళ్ళు రాబోయే కాలంలో ఇలాంటి నరకానికి పోతారట. తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళని తెప్పకూడదు, వ్రతాలు చేసేవాళ్ళని తెప్పకూడదు. ఇంకా ఎవరైనా విధవలకి బలాత్కారంగా గుండు గీకితే ఇష్టం లేకుండా, వాళ్ళని ఏడిపించినా, వాళ్ళని సరిగ్గా తిండి లేకుండా బాధ పెట్టినా, వాళ్ళు కూడా నరకానికి పోతారు. పూర్వం బలాత్కారంగా గుండు గీయించేసేవారు విధవలు, పాప ఎంత బాధ పెట్టేవారు, వాళ్ళకి అన్నం పెట్టేవారు కాదు, అవి కొన్ని పాపాలు అవి. మరి వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా ఏదన్నా వ్రతం పెట్టుకోవాలి తప్ప నువ్వే ఒడివి ఇష్టం వచ్చినట్టు చేడిపించడానికి. భర్తారం దోషయేన్నారీ పరం మనసి ధారయేత్ భర్తని ఎప్పుడైనా ఒకసారి తిడితే పర్వాలేదులండి, ఆ మాత్రం ప్రేమ కొద్ది. పొద్దునుంచి సాయంకాలం దాకా దిక్కుమాలి మొగుడ, హాయిగా మంచి సంబంధం చెడిపోయి నువ్వు తగులట్టవరో నాకు అని పొద్దునుంచి సాయంకాలం దాకా రోజూ తిట్టేటటువంటి పరమ పతివ్రతలు కూడా రాబోయే నరకాలు అనుభవిస్తా. ఇక తాడనాత్ పతితాన్ దూతాహ చెపంతి నరకేషు తాన్. వీళ్ళందరికీ ఏ నరకం ఇస్తారు యమదూతలు కొట్టి తిట్టి అంటే శాల్మలీ నరకము, అంటే బూరుగు చెట్టు. ఇందాక చెప్పింది ఆ చెట్టు ఇనప బూరుగు, దానికి ఇనప ముళ్ళు, ఇనప ఆకులు, ఇనపకాయలు అన్నీ భయంకరంగా ఉంటాయి. వీళ్ళ పట్టుకుని చక్కగా నేను ఇక నాప్కిన్ గిరగిరా తిప్పి నేల మీద బాదినట్టుగా దాన్ని వేసి బాత్తారన్నమాట. కసాపిసా బండ మీద ఎయ్యరా అంద అల్ల దెబ్బ వెయ్యర దెబ్బ లవకుశలో రేలంగి పాడుతూ బాదినట్టుగా వీళ్ళు బాధేస్తారు. ఇంక వీడు అయ్య బాబోయ్ చచ్చిపోతాను బాబాయ్, బతికొన్ని రోజుల్లో ఎందుకు చేశాను రా బాబు, అప్పుడు ఈ పద్మాకర్ గారి ఉపన్యాసం లేకపోవడం నా దురదృష్టం రా బాబు అని ఏడుస్తారట. కొంతమంది విన్నాం ఆయన ఉపన్యాసం, ఆ వింటే మాత్రం ఏదో సరదాకి వీరి పట్టించుకోకుండా బయటికి వెళ్ళాక ఆయన చెబుతారు ఇద్దరు మనం ఇంటికి వెళ్ళిపోయి హాయిగా మన ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకున్నారట. వాళ్ళు కూడా విన్నాక కొన్నైనా ఆచరించలేదో అనవసరంగా ఆయన వేళా కోడవాడం అని చెప్పి పాపం బాధపడతారట. అలాగా వాళ్ళందరికీ ఈ శాల్మలి నరకం వస్తుంది. ఇంకా ఎవరెవరో ఇవి కొద్దిగా జాగ్రత్తగా వినమని ఎందుకు చెబుతున్నానంటే కనీసం వినడం వల్ల సగం దోషాలు పోతాయని చెప్పారు కదా. 32వ శ్లోకంలో చెబుతున్నారు, నాస్తికాహ వేదములు లేవు, వేదాలలో చెప్పిన ప్రకారం మేము నడుచుకోం అని చెప్పేవాళ్ళు నాస్తికులు. భిన్న మర్యాదాహ పెద్దల మర్యాదకి వ్యతిరేకముగా నడుచుకునేవారు. పెద్దలు జనాచారంలో మహానుభావులు ఇలా చెయ్యండి అని చెప్పారు, అది మహానుభావులనే చెప్పేది. అలాంటి మహానుభావులు చెప్పిన దానికి వ్యతిరేకంగా నడుచుకునేవాళ్ళు భిన్న మర్యాదకులు అంటారు. విషయాత్మక వ్యసన పొరులు, ఎక్కడి నుంచో బాగా పొగ వస్తుంది మరి ఓహో ఇదే కొద్దిగా దూరం పెట్టండి. విషయలోలురు, ఎట్టి పరిస్థితుల్లో ఇంద్రియాలు నిగ్రహించలేరు వీళ్ళు. వ్యసనములంటే బాగా ఇష్టం, ఆ వ్యసనాలకు గురైపోతారు. ఎంత చెప్పినా ఆ వ్యసనాల్లోంచి బయటపడలేదు. అది అటువంటి వాళ్ళు దాంభికాహ, ఒట్టి దంభాచారం అవడానికి నాకంటే పెద్ద విభూతి రేఖలు పెట్టేసుకుని ఒళ్ళంతాను నాటకం ఆడతారు. లోపల మాత్రం ఎవరికే డబ్బుల కోసం నామం పెట్టాము, డబ్బుల కోసం దండం పెడుతున్నాం, డబ్బుల కోసం అంత మోసం, మాకు నిజానికి నమ్మకం లేదంటారట కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో మా అమ్మ తిడుతుంది కాబట్టి గుళ్ళోకి వచ్చాను మేస్టర్ అంది ఒక ఆవిడ, వాళ్ళ అమ్మ కోసం వస్తే ఉపయోగం ఉంది. అటువంటి వాళ్ళు దాంభికులు అంటారు. నేను మెచ్చుకుంటానని సాష్టాంగ నమస్కారం చేస్తారు కొందరు గుళ్ళోకి వచ్చాక, ఒత్తప్పుడు బయట నమ్మకం ఉండదు వాడికి. మీకు రహస్యం చెప్పమంటారా, హైదరాబాద్లో ఇద్దరు నాయకులు ఉన్నారు, ఓ రెండు ఎర్రజెండా పార్టీ నాయకులు. వీళ్ళిద్దరూ పైకేమో దేవుడు లేడు, దెయ్యం లేడు, కులం లేదు, మతం లేదంటారు. వీళ్ళిద్దరూ మా రెండు పార్టీలు కలిసి ఇతరులతో కలిసి విజయం పొందితే సీట్లు బాగా వస్తే గుండిస్తామని తిరుపతిని ముక్కుంటారు వాడు దొంగ పేనుగులు. వీళ్ళని దాంభికులు అంటారు. అలాంటి దాంభికులు కృతజ్ఞాశ్చ, చేసిన మేలు మరిచిపోయి మేలు చేసిన వాడికి కూడా కీడు చేసేవాళ్ళు, మేలు చేసిన వాడిని చంపేవాళ్ళు. అలాంటి దుర్మార్గులు తేవై నరకగామిన. నేను ఎందుకని చాలా పట్టి పట్టి చెబుతున్నానంటే ఇవి వినకపోతే, కొంచెం జాగ్రత్తగా వినకపోతే
దైవత్రిపతి కథ అయితే అర్థమవుతుంది. ఇందులో ఒక్కటి మర్చిపోతే మళ్ళీ వెనక్కి అది రాదు. అందుకని కొంచెం మెల్లిగా చెబుతున్నాను, జాగ్రత్తగా జాగ్రత్తగా వినండి. వీళ్ళంతా నరకానికి పోయేవాళ్ళు, ఎందుకంటే ఇవి చాలా తీవ్రమైన పాపాల కింద చెప్పారు. మామూలు పాపాలు కాదు, తీవ్ర పాపాలట.
కూపానంచ తటాకానాం వాపీనాం దేవసద్మనాం ప్రజాగృహాణాం భేస్తారగా తేవై నిరయగా మినగా.
నూతులు పోడ్చకూడదు, మంచినీటి బావులు పొడిస్తే మహాపాపం. అరికి ఆ కుళ్ళిపోయి పాడైపోయిన బావులు పొడ్చడానికి కూడా పూజ చేసి పొడ్చాలని శాస్త్రం చెబుతుంటే, మంచినీటి బావులు పూడి చేస్తే ఎంత పాపం అండి. అలా బావులు పాడు చేసేవాళ్ళు పాపీనాం అంటే దిగుడు బావులు. మెట్లు ఉంటాయి కదా కొన్ని పెద్ద పెద్ద నూతులకి మెట్లు పెడతారు దిగడానికి, అలా దిగడానికి మెట్లు పెట్టిన బావుల్ని దిగుడు బావులు అంటారు. ఇటువంటి వాటిని పూడ్చిన వాళ్ళు దేవాలయాలని, ఎవడన్నా కష్టపడి కట్టుకున్న ఇళ్ళని పడగొట్టిన వాళ్ళు దేవై నరకగామినః. వీళ్ళంతా నిరయగామినః నరకానికి పోతారు.
విసృజ్ఞా గ్రంథి ఏ దారాను శిశూన్ భృత్యాన్ తథా గురూన్ ఉత్సృజ్య పితృ దేవేజ్యాం తే వై నరకగామినగా.
భార్యలని కొట్టి తొందరగా విడిచిపెట్టిన దుర్మార్గుడు, పెళ్ళైన కొద్ది రోజులకే పెళ్ళానికి అడ్రస్ చెప్పకుండా పారిపోయి భార్యను వదిలిన దుర్మార్గుడు, పిల్లల్ని పోషించక గాలికి వదిలేసిపోయిన దుర్మార్గుడు, సేవకులని అన్నం పెట్టక ఏడిపించి బాధ పెట్టిన వాడు, గురూన్ తథా గురువులను, తన గురువుని విడిచిపెట్టి మరొక గురువుని సేవించేవాడు అన్నమాట. ఈ సృష్టి అంతా గొప్పదే అవ్వచ్చు కాక, సాక్షాత్తు విష్ణుమూర్తి రావచ్చు కాక, తన గురువుని కాదని మరొక గురువుని పట్టుకున్నవాడు అన్నమాట అటువంటి వాడు. ఉత్సృజ్య అంటే విడిచిపెట్టి, ఏమిటర్థం ఉత్సృజ్య అంటే ఏమిటి విడిచిపెట్టి. ఎవరిని విడిచిపెట్టకూడదని చెప్పాడు, మళ్ళీ చెబుతున్నా వినండి, దారాన్ పెళ్ళాన్ని విడిచిపెట్టకూడదు, శిశూన్ పిల్లల్ని విడిచిపెట్టకూడదు, గురూన్ గురువుని విడిచిపెట్టకూడదు. ఇలా విడిచిపెట్టి తానొక్కడే హాయిగా అన్నం తినే దుర్మార్గుడు ఉన్నాడే అటువంటి వాడు, పితృదేవే జ్యాం తేవై నరకగామినః. పితృదేవతల్ని దేవతలకి నైవేద్యం పెట్టకుండా తినేవాడు. అన్నం వండుకుని అస్సలు నైవేద్యం పెట్టరు, శ్రాద్ధాలు తద్దినాలు పెట్టరు కొందరు. ఎందుకు వచ్చింది తద్దినరా అంటారు, ఇది ఎక్కడ తద్దినరా అంటారట. అలాంటి వాళ్ళంతా కూడా యమధర్మరాజు గారికి చీప్ గెస్ట్లు వాడు అంటే, వాడిని చీఫ్గా తీసుకెళ్ళరు, చీప్ నరకల్లో పారేసి పోతారన్నమాట. ఈ మధ్యన చీప్ అంటే భయం వేస్తోంది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం అయితే రిక్షవాడు చీప్ ఇవ్వండి అంటున్నాడు. ఏంట్రా చీప్ చీప్ అంటే, అదొక ప్రత్యేకమైన మధ్య అంట, చీపు లిక్కరట పైగా. అంచేత దిక్కుమాలాడు వీళ్ళందరూ కూడా యమధర్మరాజు గారి దగ్గరికి చీపు గెస్ట్లుగానే పెడతారు.
శంకుభిహి సేతుభిహి సాష్టై పాషాణై కంటకైస్తథాః ఏ మార్గముపరుంధంతి తే వై నరకగామినః.
ఇంక ఇప్పుడు చెప్పేవాళ్ళు మరెంత డేంజర్ అండో. మంచి రోడ్డు ఉంటే ఆ రోడ్డుని పాడు చేయడానికి గోతులు తవ్వేవాళ్ళు, రోడ్లు గుణపాలతో తవ్వేసేవాళ్ళు, దారిలో మేకులు పాతేవాళ్ళు. ఎందుకంటే దారిలో నడిచేవాళ్ళకి మేకులు గుచ్చుకుంటాయని. కొంతమందికి సునకానందం, ఎవరన్నా వెళ్ళే దారిలో పెంకులు వేయటం, మేకులు పెట్టడం, గాజు పెంకులు వేయడం, ఈ ముళ్ళు పెట్టడం చేస్తారు. అలాంటి దుర్మార్గులు కొయ్యలు రాళ్ళు ముళ్ళు ఇవి పెట్టి అసలు మార్గంలో నడవడానికి వీలు లేకుండా చేసే దుర్మార్గులు, వీళ్ళంతా నరకానికి పోతారు ఈ దుర్మార్గులంతా. అంచేత దారిలో ఏం వేయకూడదు. ఇంకొంతమంది ఉంటారు పిల్లలు నెంబర్ 2 వెళ్ళగానే ఆ గుడ్డతో తుడిచేసి సరిగ్గా రోడ్డు మీద వేస్తారు, దాని మీద కాలేసి అరటిపండు తొక్క మీద కాలేసినట్టుగా జర్రును దారి పడిపోయాడు. ఆ మధ్యన ఒక ఆయన అరటిపండు ఏమో అనుకున్నాడు, ఇంటికి వచ్చాడు, లోపలికి వచ్చి చూసుకుంటే అరటిపండు కాదు, పెంట పెండది. పాప ఆయన తెలియదు, ఇంకా చెప్పులు మళ్ళీ బయట పారేయాల్సి వచ్చేది. కొంతమంది అయితే తక్క ఆ చెప్పులు గుళ్ళోకి వచ్చి కడిగేసుకుని మళ్ళీ వేసుకు వెళ్ళిపోతారు, అది వేరే విషయం. అందుకే మన వాళ్ళు తెలివైన వాళ్ళు గుళ్ళో టెప్పులు తీసి బయటెట్టారు, జీవితంలో గుళ్ళో కాళ్ళు కడుక్కోకుండా. అంటే అది లేకపోతే బయట తిరిగి వచ్చి పేడ ఇంకా రకరకాల పదార్థములు ఇవన్నీ ఇక్కడికి అడుగుతున్నారు అట్లండి. అందుకని ఇంటికంటే గుడిపదిలమ్మది విలాసాలండి లయమని. కడిగినా పర్వాలా. ఇంకొంతమంది పెద్ద మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా, కాళ్ళతో తొక్కొచ్చి తొక్కొచ్చిన విషయం కూడా తెలియకుండా బాసిన మఠం వేసి కూర్చుంటాడు ఇక్కడ. ఆ కాలు పక్కవాడికేసి వెళ్ళి వాడిని దాకుండా నుంచి ఏదో వాసన వస్తుందని నాకు వస్తుందని అంటాడు. ఇది వీడి కాలేది ఏమిటి అంటే ఆ ఇంట్లో ముసలాయన ఉన్నట్టు ఆ ముసలాయనది తుడిచేసి ఒక ఆవిడ గుడ్డతో బయటేసింది. అందులో కొంత చిన్నపిల్లలది కొంత పర్వాలా, ఇంట్లో ముసలాళ్ళది వాళ్ళది కూడా తుడిచి బయటేస్తే ఎలాగండి దిక్కుమాల గొడవ. అలాగ మల పదార్థములు రోడ్డు మీద వేసినటువంటి వాళ్ళంతా కూడా ప్రొఫెసర్ యమధర్మరాజు గారి దగ్గర కడతారు. యమధర్మరాజు గారికి వీళ్ళంతా కూడా మంచి గెస్ట్లు అన్నమాట, అతిథులు. వీళ్ళంతా ముఖ్య అతిథులు. శివం శివాం హరిం సూర్యం గణేశం సద్గురుం బుధం న పూజయంతి ఏ మందాహ తే వై నరకగామినగా. శివం ఎవడు శివుడికి నమస్కరించడో పూజించడో. సాయంత్రం పూట ఉపన్యాసం 6 పెట్టుకోవడం వల్ల లాభం అదే. సంధ్యా సమయం ఆ సమయంలో ఆ దర్శనం ఎంత పుణ్యం అండి. సంధ్యా సమయంలో శివ దర్శనం అంటే అలా దర్శించనివాడు, శివాం పార్వతీదేవిని పూజించనివాడు, హరిం విష్ణుమూర్తిని పూజించనివాడు, సూర్యం ఉదయిస్తున్న సూర్యుడు అస్తమిస్తున్న సూర్యుడు ఎప్పుడో ఒకప్పుడు ఆ సూర్యభగవానుడికి కూడా దండం పెట్టాలి, అలా దండం పెట్టనివాడు, గణేశం విఘ్నేశ్వరుణ్ణి పూజించనివాడు, సద్గురుం తమ గురువుగారిని సద్గురువుని పూజించనివాడు, బుధం పురాణం చెప్పే పండితుడికి నమస్కరించనివాడు. ఎవరు నా పూజయంతి ఈ పూజించరో ఈ పైన చెప్పిన వాడిని మళ్ళీ లిస్ట్ రాసుకోండి. శివుణ్ణి, పార్వతిని, విష్ణువుని, సూర్యుణ్ణి, గణపతిని, గురువుని, పౌరాణిక పండితుణ్ణి, వీళ్ళని పూజించని దుర్మార్గులు ఉంటారే వాళ్ళు మూర్ఖులట మందాహ తే వై నరకగామినః. వాళ్ళు నరకానికి పోతారు. ఇప్పటికీ కూడా ఫోన్ చేస్తే అంబికాకృష్ణ గారు గురువు గారు నమస్కారం అనకుండా మాట్లాడిన పాపాల పాలు ఒక్కనాడు కూడా ఎప్పుడు నమస్కరించి మాట్లాడతారు ఫోన్లు. ఎంత ఒత్తిడిలో ఉన్నా నిజానికి అర్జెంట్ మీటింగ్లో ఉంటారనుకోండి నేను ఒక్కోసారి రింగిచ్చి వదిలేస్తాను, ఎందుకంటే గురువుగారి సెలవులో విల్లు ఎక్కువైపోతుంది అని చాలామంది ఉంటారు కదా మరి. అందుకని వాళ్ళు మా శిష్యులు పర్వాలేదు, ఆ మాత్రం గురువుగారు ఒక్కరి కోసం భరిస్తారని ఈ మధ్యన ఎవరు ఇచ్చినా గురువుగారు అనుకుని చేయడం మొదలెట్టేట ఒక ఆయన అంటే అలా చేయొద్దు, అది మళ్ళీ బిల్లు కాదు, అది చిల్లు అవుతుంది దేవుకి, గురువుగారికి చేస్తే చాలు. ఎందుకని చెప్పొచ్చింది ఏంటంటే, ఆయన ఏదో అర్జెంట్ మీటింగ్ ఏ సీఎం దగ్గర ఉన్నారనుకోండి, అటువంటిప్పుడు నేను రింగ్ ఇచ్చినా సరే, కొంచెం ఆ మీటింగ్ అయ్యాక బయటకు వచ్చినా సరే, అయ్యా గురువుగారు నమస్కారం. అసలు ఆ వినయం అంటే ఆ భక్తి వేరు, గురుభక్తి అంటే అది గురువుకి భక్తితో నమస్కరించే వాళ్ళు జీవితంలో కష్టం పొందరు. అసలు వాళ్ళ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇహ సుఖాలు అయ్యాక పరలోకానికి కూడా వెళ్ళవలసి వచ్చినప్పుడు నరకానికి వెళ్ళరు, కాక వెళ్ళరు వాళ్ళు, నరకానికి వెళ్ళరు వాళ్ళు గ్యారంటీగా బైపాస్ సమ్మవారి దగ్గర డైరెక్ట్ టికెట్గా. ఇహలోకంలో ఉన్నప్పుడు వాళ్ళ కష్టం రాదని చెప్పేశారు. అలా గురువులకి నమస్కరించకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళంతా తేవయి నరకగా మిరహ, వీళ్ళంతా నరకానికి గ్యారంటీ. ఆరోప్య దాసీం చేయనే విప్రోగచ్చేదో గతి ప్రజాముత్పాద్య శూద్రాయాం బ్రాహ్మణ్యా దేవహీయతే. ఏ బ్రాహ్మణుడు సంస్కారము లేని అన్నము అంటే పాసిపోయిన అన్నం, గుర్తుపెట్టుకోండి. మాంసం కళ్ళు పుచ్చుకునే స్త్రీలు వాళ్లతో సంభోగం చేస్తాడో అటువంటి దుర్మార్గుడు కూడా నరకానికి పోతాడు. అటువంటి వాడు అసలు కులం నుంచి బహిష్కారం చెయ్యాలి. అసలు మాంసం తిని మద్యం తాగే స్త్రీతో సంభోగం అంటే వాడికి అంత మహాదోషము అన్నారు. అటువంటి దుర్మార్గుడు పరమ బహిష్కృతుడు, వాడు ఇంకా వాడికి ఉన్న పాపం అంతా ఎంత కాదు. అలా మాంసభక్షణ మద్యపానం చేసే స్త్రీ వల్ల సంతానం పొందాడంటే ఇక వాడిని పట్టించుకోకల, అటువంటి దౌర్భాగ్యుణ్ణి నరకం నుంచి రక్షించేవాడు లేడు. అందువల్లే ముందే పెళ్లి చేసుకునే ముందు అడగాలి, యావమ్మోయ్ నీకు సాయంత్రము పక్కలో పుచ్చుకునే అధికారం ఉందా, విల్ యూ డ్రింక్ విత్ మీ అని అడిగి అబ్బే పుచ్చుకోనండి అంటే అప్పుడు పెళ్లి చేసుకోమన్నారు. నువ్వు బరుకో బరుకో చేపలు రాసి తింటావా లేదా అని అడిగి అప్పుడు ఈ బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోవాలి. నమస్కారాలు కూడా నాకు రోజు ఇదే చెప్పమంటాడు ఈయన ఈ పురాణంలో, నాకు చెప్పినప్పుడల్లా తప్పటల్లా ఏం చేస్తాం ఏమనుకోకండి, అందులో ఉంది కాబట్టి చెప్పవలసి వస్తుంది అంతేగాని మిమ్మల్ని ఎవరిని చెప్పడానికి కష్టం. నమస్కార యోగ్యో హి న కదాచిద్విజాధమః తం పూజయంతి ఏ మూఢాః దేవై నరకగామినగా. నమస్కారానికి అర్హుడైనటువంటి వ్యక్తి ఎవడు అంటే, ఇప్పుడు ఇందాక చెప్పిన స్త్రీలను కాకుండా కాస్త సంస్కారం కలిగిన స్త్రీని పెళ్లి చేసుకున్న బ్రాహ్మడికి అది అన్నం పెట్టాలి. ఇలాగ పాచి అన్నం తెచ్చుకునేవాళ్ళు, నిలవన్నం తినేవాళ్ళు, ఇలా మాంస మధ్యాదులు పుచ్చుకునే స్త్రీలను పెళ్లి చేసుకుని సాంగత్యం చేసే దుర్మార్గుడు నరకానికి ఎలాగ పెడతాడు? అసలు వాడు నమస్కార యోగ్యో నహి అంటున్నాడు, దండం కూడా పెట్టకూడదు వాడికి. అలాంటి దుర్మార్గుడికి కనీసం దండం కూడా పెట్టకూడదు. అలాగా నిత్యం నీచమైన స్త్రీలను వివాహం చేసుకుని సంభోగించే దౌర్భాగ్యుడు అస్సలు వాడిని పూజించిన వాడికి కూడా వాడి పాపంలో వాటా వచ్చి తం పూజయంతి ఏమోడా, అటువంటి దుర్మార్గుడిని పూజించిన వాడు కూడా తేవై నరకగా మినహ. శివాలయమునకు వెళ్ళగానే శివుడికి నమస్కారం ఎలాగో చేస్తాం, ఆ శివుడితో పాటు వినయంగా శివుణ్ణి పూజించే పూజారికి కూడా అర్చకుడికి కూడా దండం పెట్టాలి. అలా శివాలయానికి అర్చకుడిగా ఉండేవాడికి నమస్కరించకపోతే అలా నమస్కరించని వాళ్ళు కూడా నరకానికి పోతారు, గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణానాంచ కలహం గోయుద్ధం కలహ ప్రియం నవర్జంత్యనుమోదంతే తేవై
నరకగామినగా ఇద్దరు బ్రాహ్మణులు కొట్టుకుంటారు ఏదో సంభావన కోసం, ఇంకో దానికో పిలక పిలకపుచ్చుకుని, పూర్వం పిలకలు ఉండే ఇప్పుడు ఏదో గిలకపుచ్చుకుని మొత్తం మీద చెవులు ఇచ్చుకుని కొట్టుకు తెస్తున్నారు అనుకుందాం. ఇలా కొట్టుకు తెచ్చిపోతుంటే అయ్యి కొట్టుకోండి అనకూడదట. ఏమండో ఇప్పుడు కొట్టుకోకూడదండి, మీరు బ్రాహ్మలండి, మహానుభావుని విడదీయాలట. అలా కొట్టుకుంటున్నవాడిని ఈయన మీద 5 రూపాయల పందో, ఈయనే నెగ్గుతాడు ఏదో ఓట్లు కోసం నెగ్గినట్టుగా అలా ఇద్దరి మీద పందెం కేసి కొట్టుకోండి అని ప్రోత్సాహపరిచిన దుర్మార్గులు, విడదీయని వాళ్ళు. వీళ్ళంతా యమధర్మరాజు గారికి గెస్ట్లు అని చేత మీరు ఎవరన్నా అలా చూస్తే వాళ్ళని విడదీయడానికి ప్రయత్నించండి. విడదీస్తే వాళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని బాధేస్తారు అనుకుంటే వద్దు పోండి. వాళ్ళు కొంచెం మంచి దిట్టంగా ఉండి ఆ విడదీసే అమ్మాయి ఇలా ఉంటే దెబ్బకి చెరుకోటి వేసిస్తారు, ఆ దెబ్బతో అసలు ఈ అమ్మాయి ఉండదు అని చేత అలాంటప్పుడు కొంచెం భయం వేస్తే వద్దు, కానీ కొంచెం ఆపగలిగినటువంటి దిట్టంగా ఉన్నవాళ్ళు, కారంజెట్టి సుబ్బారావు గారు లాంటి పెర్సాలిటీ ఉన్నవాళ్ళు ఆపాలి. ఆవులు ఢీ అంటే ఢీ అని కొమ్ములతో పొడుచుకుంటున్నప్పుడు కూడా కర్ర పుచ్చుకుని బెదిరించి వాటిని కొట్టద్దు, వాటిని విడదీయండి. అది కూడా చెప్పారు గోయుద్ధం. అలా కాకుండా కలహప్రియులై కొంతమందికి ఇద్దరు కొట్టుకుంటే ఎంత సరదానండి, వెయ్యి 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 అంటాడు వెనకంత దొంగపోయిన వీడికి ఎందుకు. నేను చూశాను అలాంటి వాళ్ళు కూడా ఇద్దరిని ప్రోత్సాహపరిచేసి ఒక ట్యాప్ దగ్గర చూసా హైదరాబాద్ లో కుళాయి వస్తుంది నీళ్లు, ఇద్దరు ఆడవాళ్ళకి కోపం వచ్చేసింది, నల్ల గట్ల పరీక్షం చెప్తుండ వేటి, నేను వచ్చినా అంది మొదట ఆవిడ, రెండోవాడు నేనే పెట్టినా అంది. ఇంకా అక్కడి నుంచి ఇద్దరు జుట్టు ఉచ్చుకుని కొట్టేసుకున్నారు. ఆ జుట్టు పుచ్చుకుని ఎంత గింజుకున్న వాళ్ళని విడదీయలేకపోయారండి. ఇద్దరికి మొగుళ్ళు వచ్చి లాగుతూ ఉంటే ఇద్దరికి జుట్టు ఊడిపోయింది తప్ప అందులో ఒక ఆవిడకేమో అది బిగ్గుపోయిగా ఆ దెబ్బతో ఊడిపోయింది తప్ప వాళ్ళని విడదీయడం కష్టం. అలా విడదీయాలి వీళ్ళని, వీళ్ళు బట్టి మొగుళ్ళు విడదీస్తే పర్వాలేదు, అది చెప్పలేదు వాళ్ళకి అలవాటు, రోజు ఇంట్లో తింటారు కాబట్టి. కర్మగాలి బయటపాటు విడదీస్తే వీళ్ళు కొట్టినా కొంచెం విడదీయండి పర్వాలా, కానీ కొట్ట ఈ పెట్టనాది ఆ పెట్టనాది అని డబ్బులు కాసి వాళ్ళు ఇద్దరిని కొట్టుకో అని ప్రోత్సాహపరచకూడదు. ఆడవాళ్ళు కొంతమంది కూడా అలా ప్రోత్సాహపరుస్తారు అనమాట. సుబ్బమ్మ గారి మీద 5 రూపాయలు నాది, లేకపోతే ఇంకొక పుల్లమ్మ గారి మీద 5 రూపాయలు నాదని వేయకూడదు, అది మహాపాపం. అందులో ఆడవాళ్ళు కొట్టుకుంటే గ్యారంటీగా విడదీయాలి, గుర్తుపెట్టుకోండి. మగవాళ్ళు కొట్టుకున్నా విడదీయాలి, ఆడవాళ్ళు కొట్టుకున్నా పిల్లలు కొట్టుకున్నా గ్యారంటీగా విడదీయాలి. ఇప్పుడు అర్చకులు కొట్టుకుంటే గ్యారంటీగా విడదీయాలి, మాబోటి గురువులు కొట్టుకుంటారని అనుకోట్లా ఒకవేళ వీళ్ళు కొట్టుకున్నా విడదీయాలి. ఎందుకంటే ఈ మధ్యన అయ్యర్ స్వాములు జియర్ స్వాములు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటున్నారు, లేని పోరు గొడవ, వాళ్ళని కూడా విడదీయాలి తప్పదు. చూసినప్పుడు చూడకుండా టీవీలో చూసి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి అలా వద్దు, లేని పోరు గొడవ, అది కష్టం. అనన్య శరణ స్త్రీణాం ఋతుకాల వ్యతిక్రమం ఏ ప్రకుర్వంతి విద్వేషాత్తేవైనరకగామినగా. భార్యలు పెళ్ళయ్యాక పిల్లలు కావాలో అని అడిగితే వద్దు అని భార్యలకి బలాత్కారంగా ఆపరేషన్ చేయించిన వాళ్ళు, లేక భ్రూణ హత్య వాళ్ళకి అబార్షన్ చేయించిన వాళ్ళు, పిల్లలు పట్టకుండా మందులు వాడేవాళ్ళు, అలాంటి దుర్మార్గులు వీళ్ళంతా నరకానికి పోతారు, గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని బలాత్కారంగా కొంతకాలం మందుల ద్వారా ఆపే దుర్మార్గులు ఉంటారే, అందుకే వాళ్ళకి తర్వాత ఎంత గించుకున్నా పిల్లలు పుట్టక ఏడుస్తారు. చూడండి, మీరు నేను చెప్పింది నిజంగా అబద్ధం కాదు. మొదట్లో ఏదో మందులు వాడతారు, దిక్కుమాలిన మందులు. అందులో ఈ మధ్యన అన్ని అడ్వర్టైజ్మెంట్లే, క్రికెట్ మధ్యలో ఆపి 72 గంటలలోపు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి. ఎంత దరిద్రం దిగదారిపోయారు. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు, ఆ మందులు వాడేవాళ్ళు, వాడించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళిపోతారు. బ్రహ్మచర్య దీక్షతో పిల్లలు పుట్టకుండా చూసుకో కావాలంటే రూపంటే. అలాగే బయట ఉన్న స్త్రీ సంగమం చేసిన వాళ్ళు, నీళ్లల్లో మల విసర్జన చేసేవాళ్ళు, కొంతమంది నదుల్లో మల విసర్జన చేస్తారు, అదేంటో కర్మ, అందులోనే ప్రక్షాళన చెప్పి వాళ్ళు కాలువ కట్టమంటే వాళ్ళే చెంబుతో నీళ్లు పట్టుకెళ్ళరు ఈ పాపాత్మని. ఎందుకంటే వాడు అక్కడ కడుగుతాడు, ఈ కింద బిందెతో నీళ్లు ఎట్టుకెళ్ళి వీడు మణినీళ్లు పైగా పాపం, ఈవిడు పట్టుకొచ్చి గురువు గారండి మడి నీళ్లు పట్టుకొచ్చానండి అంటే ఆ చెమ్మ్య కేశవాయ సహవాడు అక్కడ కడిగాడు దిక్కుమాలాడు. ఇంకెంతకంటే దుగుప్స ఎక్కడుంది చెప్పండి, మన ఏలూరు కాలం అంతా అదే.
అందుకే అక్కడికి వెళ్ళేమో దిక్పాల స్నానం చేసి బిందుచ్చుకొచ్చేసి పట్టుకొచ్చేస్తే మొగుడు మర్నాడే రోగం వచ్చి పడిపోక ఏమైపోతాడు. అందుకని చక్కగా మేము కూడా మినరల్ వాటర్ తోటే ఆచమనం చేస్తున్నాం ఈ మధ్యన సీసా వాటర్. అంత జాగ్రత్తగా ఉండడానికి కారణం అదే. తప్పదు కలియుగంలో తాగడానికి మినరల్ వాటర్, ఆచమనానికి మినరల్ వాటర్ అన్నీ అంతే. ఏదో మరీ పెద్దనది అయితే కొంతవరకు పర్వాలేదు, కానీ నేను కళ్ళారా చూస్తున్నాను, అందుకని ఇవన్నీ నేను చూసినవి చెబుతున్నవి. అంచేత ఇంత చక్కగా వర్ణించగలుగుతున్నది కారణం అదే. ఏలూరు కాలం అంబట ఈ మధ్యన కార్తీక స్నానానికి వెళ్ళారు ఆడవాళ్ళు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కొద్దిగా ఆ మాత్రం దూరంలో ఓ అరడదన మంది లేడీస్ అండ్ జెంట్స్ కూర్చుని ఉన్నారు. వాళ్ళు శుభ్రంగా అక్కడ ప్రక్షాళనాదులు చేసుకుంటారు. వీళ్ళు అక్కడికెళ్ళి ముక్కు మూసుకుని కార్తీక పవిత్ర కార్తీక స్నానం అహంకరిష్యే, ఆ పవిత్ర పదార్థం వీళ్ళు నెత్తి మీద పడగానే వీళ్ళు ఎంత పవిత్రులైపోతున్నారో మరి. ఇంటికి రాగానే మీ నెత్తి మీద ఏంటో ఆకుపచ్చగా ఉంది, పసుపచ్చగా ఉందంటే అది పసుపచ్చగా ఆకుపచ్చగా ఉండగా ఏమవుతుంది దిక్కుమాలి నానా చెండాలు అవి రామచంద్ర ప్రభు. ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే ఈ మలమూత్ర విసర్జన నీళ్లలో చెయ్యకూడదు, అవి కడక్కూడదు. అటువంటి దుర్మార్గులంతా యమధర్మరాజు గారి దగ్గరికి పోతారు, వాళ్ళ నోట్లో వైతరణి పోస్తారు, లేదా ఇది ఈ మలమూత్రాలే నోట్లో పోస్తారు, గుర్తుపెట్టుకోండి. పీఠాల్లోకి వచ్చి అరటిపండు తినేసి తొక్కలు బరకాల కింద పెట్టేవాళ్ళు, ముక్కు చీదేసి ఆ పక్కన రాసేసేవాళ్ళు. ఓ దౌర్భాగ్యుడు ఇలా ముక్కు చీదేసి దాంతో గురువుగారి కాళ్ళు నొక్కుతాడు. ఈ దొంగ పీరుగులందరికీ నరకమే తప్పదు, సుస్పష్టంగా చెప్పారు ఇక్కడ. ఏమని ఇలాగా చెయ్యరాని అప కార్యక్రమాలు చేసేవాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా. ప్రసాదం తిన్న చేతులు తుడుచుకోకుండా కడుక్కోకుండా ఆ చేతులతో గురువుగారి కాళ్ళు పట్టుకుని నమస్కరించేవాళ్ళు. ఇంటికి వెళ్ళగానే నా కాళ్ళు ఎందుకు జిడ్డుగా ఉన్నాయో నాకు అర్థం అలా. శ్రీనివాసేమో పులిహార పెట్టేట బాగా కడుపు నిండా, అది తినేసి వచ్చి చెయ్యి కడుక్కోవడానికి కుదరలా ఆ చేతులతో గురువుగారి కాళ్ళు కసాపిసా నొక్కి ఇంటికి వెళ్ళగానే ఇంకా నేను కొబ్బరి నూనె రాసుకోకర్లా, ఎందుకని ఈ దిక్కుమాలు నువ్వు నాకే అంటించి చెప్తుంటే ఓ రోజున కాళ్ళు మండుతున్నాయి, ఎందుకు మండుతున్నాయి అర్థం అలా. ఆ పులిహారలో ఉన్న మిరపకాయ అంతా నవిలి ఇలా తీసి పక్కనట్టు ఆ మిరపకాయంతో నా కాళ్ళు తుడి చేసేటవాడు. వీడి ప్రేమ మండిపోదు భక్తిది పైగా, అంచేత అలా చేయకూడదు, కొంచెం జాగ్రత్త. అది అలాంటి వాళ్ళందరూ కూడా యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్తారు. మీరు పర్వాలేదు, నేను చెప్పింది మీ గురించే కాదులేండి, రకరకాల ప్రదేశాలు. అలా చెప్పకపోతే మళ్ళీ రేపటి నుంచి వస్తారో లేదో ఏదో భయం. తర్వాత రెండోది, శ్రాద్ధ కాలంలో స్త్రీ సంభోగం చేసే దుర్మార్గు చెప్పారు. శ్రాద్ధమునను భుజించిన తరాసుర ముఖ్యుడు ప్రీతితో శ్రాద్ధము పెట్టిన అతడును రాత్రి భుజం పగరాదు, కామ సంబద్ధ మనస్కులై తిరిగి భామలగూడిన తత్పితూరజం విద్ధ గుణాడ్య ఉండు నెలయల్లను రేత మునల్ మునుంగుచున్ ఆగా. శ్రాద్ధంలో భోంచేసిన ఈ భోక్తలు అంటారు కదా, శ్రాద్ధానికి ఇద్దరు భోక్తలకు అన్నం పెట్టాలి, అలా తిన్నవాడు ఆ శ్రాద్ధం పెట్టినవాడు రాత్రికి అన్నం తినకూడదు. అన్నం తినకపోతే సున్నం తినాలంటే ఆకలి కాగలేకపోతే పండో కొంచెం పలహారమో చెయ్యి, ఏదో టిఫిన్, అన్నం తినకూడదు. రాత్రికి అసలు స్త్రీ సంభోగం పనికిరాదు. అలాంటి దుర్మార్గులు కూడా పర్వసు పండుగల్లో అంటే సంక్రాంతి శివరాత్రి ఇలాంటి కొన్ని అద్భుతమైన తిథులు ఏకాదశి అటువంటిప్పుడు కూడా ఈ స్త్రీ సంభోగాదులు వీళ్ళు చేసిన తేవై నరకగామిన, వీళ్ళంతా నరకానికి గ్యారంటీ, వీళ్ళేం రాసుకోకర్లా. గురువుగారు మీరు మా కొంప ముంచేశారండో, తెలియక మేమెంతో పూర్వం ఇలాంటి పాపాలు చేశామండి, ఎలాగండి మాకు నరకం గురించి బెంగ వినకపోయినా ఇంట్లో హాయిగా మళ్ళీ మా పాపాలు మేం చేసుకునేవాళ్ళం అంటే, ఇది విన్నారుగా మీకు పాత పాపాలన్నీ గ్యారంటీగా పోయాయన్నారు స్పష్టంగా. కొట్రే అంటే పాపాలు పోయాను బెంగ, హై అయ్యో ఎందుకు పోయాయి పాపాలని బెంగ కాదు, పోయినందుకు సంతోషించండి రా బాబా, యముడి దగ్గర దెబ్బలు తిట్టే బాగుంటుంది అనుకుంటారేమో. పాకిస్తాన్ పోలీస్ దెబ్బలైనా తట్టుకోవచ్చేమో కానీ యమధర్మరాజు గారి కెంకరుల యొక్క దెబ్బలు తట్టుకోవడం అంత తేలిక కాదు బాబోయ్ ఏమనుకుంటున్నారు. అంచేత పోయాయి మీ అందరికీ గ్యారంటీగా పోయాయి. నా ద్వారా విన్న వాళ్ళందరికీ పోతాయి, ఈ క్యాసెట్ల ద్వారా విన్న వాళ్ళకి పోతాయి, ఇవి సీడీలు చేసి గురువుగారికి ఇస్తే శ్రీనివాసుకు కూడా పోతాయి. ఇవ్వకపోతే మళ్ళీ కొంతవరకు పోవు. అందుకని కొంచెం ఆయన ఇటువంటి స్పెషల్ వచ్చినప్పుడు గ్యారంటీగా ఇచ్చి, ఎందుకంటే ఇవి గోల్డెన్ వర్డ్స్. ఈ శ్లోకాలు అన్ని వేళలా నేను చదివి చెప్పాలంటే మళ్ళీ కష్టం. ఇప్పుడు ఒక అద్భుతమైన మూడ్లో ఉంటాం. ఇవి రికార్డులు వింటే నాకు మళ్ళీ 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 అలా ఉండిపోతాయి అన్నమాట. ఏ శారీరం మలం బొక్కును ప్రక్షిపంతి జలేపిచ ఆరామే పథిగోషేవా తేవై నరకగామినగా. కొంతమంది ఏం చేస్తారు, యజ్ఞం చేస్తూ చేస్తూ తన నుదుట పట్టిన చెమట ఇలా వేళతో తుడిచి యజ్ఞగుండంలో వేసేస్తారట పొరపాట్ల. అలా ఉన్నారు, ఇలా తుడిచి వేసేయటం, లేదా అమ్మవారి దగ్గర పూజ చేస్తుంటే చెమట పడితే ఆ చెమట ఇలా తుడిచి చేసుకుని అమ్మవారి మీద పోసేస్తారు శివలింగం మీద. నేను లేరా, నేను చూసా. ఒక చోట అభిషేకం చేస్తున్నాడు ఒక ఆయన, అభిషేకం మీద ఇది ఇది కూడా అభిషేకమే, చెమట కూడా తుడుచుకోవాలి గుడ్డెట్టు అంతే. తన శరీరము నుంచి వచ్చిన చెమట కాని మూత్రం కాని మలం కాని అగ్నిహోత్రంలో వేసినవాడు, నదీ జలాలలో చెరువులలో వేసినవాడు, ఉద్యానవనములలో చెట్లలో వేసినవాళ్ళు, నలుగురు తిరిగే రోడ్లో చీవుడి చీది వేసేసి లేక లెట్రిన్ పెట్టేసి ఇలా అరటిపళ్ళ తొక్కలు విసిరేవాళ్ళు, మిరపకాయలు విసిరేవాళ్ళు, గోస్థలాలలో గోశాలల్లో వేసేవాళ్ళు, ఇలాంటి దుర్మార్గులు కూడా నరకగా మిన్నకాగా నరకమునకు గ్యారంటీగా పోతారు. శస్త్రాణాం ఏచకర్తారగా, టెర్రరిస్టుల కోసం ఆయుధాలు తయారు చేసేవాళ్ళు, భటులు రక్షకుల కోసం చేయొచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఇదో పాకిస్తాన్ బోర్డర్ నుంచి వచ్చే టెర్రరిస్టులకో, బంగ్లాదేశ్ టెర్రరిస్టులకో, ఇలాంటి పాపాత్ములకి ఈ ఆయుధాలు తయారు చేసి అమ్మేవాళ్ళు, తయారు చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా నరకగామిన నరకానికే పోతారు. పాపాత్ములకి, ఉగ్రవాదులకి, తీవ్రవాదులకి ఆయుధాలు ఇవ్వకూడదు, చెయ్యకూడదు, అసలు తయారు చేయటం కూడా మంచిది కాదు, వాళ్ళంతా నరకానికి పోతారు. చర్మ విక్రయుణో వైశ్యాహ, జంతువుల్ని చంపి ఆ చర్మములు కొని అమ్మే వైశ్యులు నరకానికి పోతారు. గుర్తుపెట్టుకోండి, అందుకే వైశ్యులకి చర్మములు అమ్మకూడదు అని. ఏమయ్యో బోయవాడ తురకాడ, ఆ మేకను నేను చంపేశాక చర్మం నాకు ఇచ్చే చర్మాన్ని నేను అమ్ముకుంటా అని చర్మములు అమ్మకూడదు. చూడండి మహాపాపం, అసలు హింసతో బతకూడదని కదా వైశ్యులకి నియమం అది. అందుకని ఆవుల చర్మాలు, గేదెల చర్మాలు, మేక చర్మాలు కొనకూడదు, అమ్మకూడదు చర్మములు. ఇంత గట్టిగా చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తెలియక చేస్తే ఆ పాపం పోతుంది, తెలిసి చేయకూడదు. చర్మమును డైరెక్ట్గా కొనుక్కొచ్చి అమ్మినటువంటి వాళ్ళకి నరకం వస్తుంది. కేశ విక్రయిక స్త్రీయ, ఆడవాళ్ళు తమ జుట్టు అమ్ముకుంటే, సవరాలు కడతాం, సవరాలు జుట్టు కొంటామని వస్తే వెంటనే గుండు గీయించేసుకుని నా జుట్టు పొడుగు తీసుకుని ఏమాత్రం ఇస్తావు, 1000 రూపాయలు ఇస్తావా అని తన జుట్టు అమ్ముకునేటటువంటి ఆడవాళ్ళు, వీళ్ళు నరకానికి పోతారట. విషయ విక్రయణ సర్వే, విషం అమ్మేవాళ్ళు ఉంటారే అటువంటి వాళ్ళు కూడా నరకానికి పోతారట. పురుగుల మందులు పర్వాలా, ఏది మొక్కలు గీయడానికి చావడానికి వాటికి విషం అమ్మేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. అలా డైరెక్ట్ విషం అమ్మిన దుర్మార్గులు కూడా నరకమునకు పోతారు. అనాథం నాను కంపంతి ఏ సతాం ద్వేషకారకాః వినాపరాధం దండంతి తే వై నరకగామినగా. దిక్కు లేకపోతే ఆ దిక్కు లేనివాడు రక్షించండి నా కష్టంలో ఉన్నాను అన్నప్పుడు ఎంతో కొంత సాయం చేయాలి. దిక్కు లేనివాడికి సాయం చేయాలి. తెలుస్తుంది మనకు ఒక్కొక్కప్పుడు పాప ముసలాళ్ళు రోడ్డు మీద తిరుగుతారు, వాళ్ళని ఎవడు పట్టించుకోడు. అలాంటి వాడికి ఎంతో కొంత సాయం చెయ్యాలి. అలా దిక్కు లేనివాడిని దయతో రక్షించని వాడు సాయం చెయ్యని దుర్మార్గుడు నరకానికి పోతాడు. సత్పురుషుల్ని, పౌరాణికులను, పండితులను అకారణంగా ద్వేషిస్తారు వాళ్ళు. ఎందుకంటే పురాణం చెబుతూ నిజాయితీగా ఎలాంటివి చెప్పేస్తారుగా. అందుకని వ్యసనములు వద్దు అని చెప్పాం మేము. అది విన్నవాడికి ఆ వ్యసనం ఉన్నవాడికి బాధే కదా. అందుకని ఏదో ఒక అభాండం వేస్తాడు అలా చెప్పిన వాడిని. అలా సత్పురుషులను ద్వేషించే దుర్మార్గులు నరకానికి పోతారు. తప్పు లేకపోయినా ఇతరులను దండించే దుర్మార్గులు కూడా నరకానికే పోతారు. ఏ బ్రాహ్మడైనా ఇతరుల దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టమని అడగడు. ఎందుకంటే ఆచారం ప్రకారం అలా తినకూడదు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు కలియుగంలో అనుకోండి, వాడు అన్ని హోటళ్ళల్లోనూ వీళ్ళే కనబడిపోతున్నారు, అది వేరే విషయం. కానీ ఆకలితో బాధపడినప్పుడు నియమం విడిచిపెట్టి అప్పుడు అన్నం పెట్టమని అడుగుతాట ఒక్కొక్కప్పుడు దిక్కులేని స్థితిలో. అలా దిక్కులేని స్థితిలో ఆచారం విడిచిపెట్టి చచ్చిపోతున్నాను అర్జెంటు నాకు అన్నం పెట్టండి లేకపోతే చచ్చిపోతానన్న బ్రాహ్మడికి అన్నం పెట్టకపోతే, అసలు ఎవడైనా అన్నం పెట్టండి ఆఖరికి చచ్చిపోతాను అడిగితే వాడు ఎంత పాపాత్ముడైనా అన్నం పెట్టాలి. అందులో బ్రాహ్మడు అడిగితే అసలు పెట్టి తీరాలి. అలా పెట్టని వాళ్ళు అన్నం ఇంట్లో సిద్ధంగా ఉన్న భవతి భిక్షాందేహి అంటే మా ఇంట్లో అన్నం లేదు పో అని అబద్ధవాడి పంపేవాళ్ళు, వీళ్ళు నరకానికి పోతారు. ఎవ్వడిని నమ్మట ఒక్కొక్కడు. పెళ్ళాన్ని నమ్మడు వాడండి, దిక్మాలం ఉండా ఏం చేస్తాం తిడతట్ట అస్తమాట. ఇలా భార్యని మొగుడు బతుకుంటే ముండ అవుతుందా భార్య? ముండ అంటే భర్త పోయినవాడు, పోయిన స్త్రీ. అలా భార్యని ఎవడు చీటికి వాటికి ముండ అని తిడతాడో, మరి ఆ మాట నేను అనకపోతే మీకు అర్థం కాదు కాబట్టి ఆ మాట చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఉంది కాబట్టి. అలా అస్తమాటు భార్యను తిట్టేవాడు అసలు పిల్లల్ని, పెళ్ళాన్ని, గురువుని ఎవ్వడిని నమ్మడవాడు. మా ఆవిడండి నేను లేనప్పుడండి నన్ను మోసం చేసి డబ్బులు దాచేస్తోంది అన్నవాడు. ఇలా అస్తమాటు అందరినీ నమ్మక ఉండే దుర్మార్గులు నరకానికి పోతారు. ఎవడు అస్సలు దయ లేకుండా ఉంటాడు, వినిర్దయాహ. మామూలుగా నిర్దయులు అనొచ్చు, వినిర్దయులు అంటే అసలు అంత క్రూరులు మరొకరు ఉండరు. అటువంటి దుర్మార్గులు